శ్యామాచరణులు కేవల కుంభకయోగాన్ని ఆశ్రయించినటువంటి మహాత్ములు. కేవల కుంభకయోగాన్ని సాధించిన అనేక మంది మహాత్ముల పేర్లు మనం చెప్పుకున్నాం, పునః వాటి అవసరం లేదు. కాకపోతే కేవల కుంభకయోగం అనేకమైనటువంటి యోగాలు ఉన్నప్పటికీ కూడా కేవల కుంభకము అనబడేటువంటి పేరుతో పిలువబడే యోగమే ఉత్కృష్టమైనది అని శంకర భగవత్పాదులు ప్రతిపాదన చేశారు. ముందు కేవల వదిలిపెడితే కుంభకం ఏమిటో తెలుసుకోవాలి. క్రియాయోగ అంతా కూడా ప్రాణాయామానికి సంబంధించింది. ప్రాణాయామం అంటే ప్రాణాయామం, వచ్చే పోయే గాలి యొక్క స్థితిని గమనించటం, ముందుగా పూరకం పూరించటం, కుంభకం నిలబెట్టడం, రేచకం వదిలిపెట్టడం. పూరక, కుంభక, రేచక, ఇది యోగత్రయి. ఇందులో గాలి పీల్చుకోలేకపోయినా ప్రాణం పోతుంది, పీల్చుకున్న గాలిని వదిలిపెట్టలేకపోయినా ప్రాణం పోతుంది, కావలసిన దానికంటే తక్కువ ఉన్నా ప్రాణం పోతుంది, ఎక్కువ ఉన్నా ప్రాణం పోతుంది. ప్రాణాయామం మనం రోజు చేస్తున్నామా చేయటం లేదా అని మనకు తెలియకుండానే చేస్తున్నాం. తెలియకుండా చేస్తే భగవంతుడు ఇచ్చిన చీటీ ప్రకారం బతుకుతున్నాం, తెలిసి చేస్తే జీవితాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. క్రియాయోగంలో ఉన్న సిద్ధి అది. త్రైలింగ స్వామి వారు 280 సంవత్సరాలు ఈ పుడమిపై సంచారం చేశారన్నప్పుడు ఒక్కసారి ఉలిక్కిపడ్డాం, 280 బతకటమా అని. కాశీకి వెళ్ళేప్పటికి 130 అనుకున్నాం, ఆ తర్వాత 150 వారు సశరీరులై ఉన్నారు. చిట్ట చివర సహజ సమాధి స్థితికి వెళ్ళేదాకా పూర్ణ స్పృహతో వారు ఉన్నారు. ఎట్లా ఉన్నారంటే కేవల కుంభకయోగాన్ని సాధించటమే. మన ఒంటి మీద చిన్న దోమ వాలగానే దాన్ని చంపే వరకు మన మనస్సు నిలకడ చెందదు. మనది కాని ఏ వస్తువు మన ఎందు వచ్చినా దానిని తరిమి తరిమి బయటకు కొట్టేదాకా మన మనస్సు నిగ్రహించదు. వ్రతం చేస్తాం, షిరిడీబాబా సచరిత్ర పారాయణం 7 బ్రహ్మాండంగా చేస్తాం. ఇంట్లో కావలసిన వాళ్ళందరినీ పిలుచుకుంటాం పారాయణ పూర్తయిన రోజున, పిండి వంటలు చేస్తాం, వాళ్ళకి ఆనందం కలిగిద్దామని చేస్తాం. కథలో చెప్పిన కుక్క ఎలాగో వస్తుంది, కత్తి దానికి దండ వేయము, దండం వేస్తాం, ఓ కర్ర పెట్టి కొట్టేస్తాం. మనం పారాయణ చేసినట్ల చదివినట్ల చదవనట్ల, ఏది చదివినా ఏది ఆలోచించినా ఏది చెప్తున్నా అది నువ్వు అనుష్ఠానం గనక చేయకపోతే నీవే దురదృష్టవంతుడివి. అనుష్ఠానం చేస్తే నీకు అనుభవం ఏర్పడుతుంది, అనుభవంలో నుంచి ఒక అనుభూతి కలుగుతుంది, ఆ అనుభూతిని గనక గాఢం చేసుకోగలిగినట్లయితే అది విభూతి స్థాయికి వెళుతుంది. అనుభవం దగ్గర ఆగిపోయి నేను స్వామిని చూసేశాను ఎంత బాగున్నారు, ఏం లాభం, ఏమన్నా లాభం ఉందా? నయనానందం కలిగింది. స్వామితో నేను మాట్లాడాను ఎంత బాగా మాట్లాడారు, అట్లాగా ఏం నేర్చుకున్నావు, ఏమో నేర్చుకునేవి కాదు చాలా చమత్కారంగా మాట్లాడారు, ఎంత బాగా మాట్లాడారు, జోక్స్ బాగా జోక్స్ వేశారు, ఏం ప్రయోజనం. ఆత్మజ్ఞానాన్ని గురించి ఏమన్నా చెప్పారా, చెప్పారు కానీ నాకు అది అర్థం కాలే. అర్థం కాలే కాదు, అర్థం చేసుకునే ప్రయత్నం నువ్వు చేయలే. నీవు ఆత్మవిద్యని ఎరగాలి అని స్వామి చెప్పిన మాట మీద గనక మనస్సును నిగ్రహించుకొని చిత్తైకాగ్రస్థితిలో ఆ ఒక్క పదాన్ని నీవు పట్టుకొని ఉన్నట్లయితే నీవు మహోన్నతుడు అయి ఉండేవాడు, యోగి అయి ఉండేవాడివి. అందుకనే అర్జునుడికి ఆయన చెప్పిన ఒకే ఒక్క ఉపదేశం యోగీర్భవ అర్జున, యోగివిక, ఇంకా మిగతావన్నీ వచ్చేస్తాయి. యోగివి కాలేదనుకోండి, స్వామితో మమేకం కాలే, చూసాం వచ్చాం, 100 వెళ్ళాం, దర్శనం చేసుకున్నాం, ఆయన మాట్లాడారు 50 మాట్లాడారు, చివరికి ఏమిటి నీ మీద ప్రభావం అని ప్రశ్నించినప్పుడు ఏమో ఆ రోజులు బాగున్నాయని వదిలేస్తాను తప్ప నన్ను ఇట్లా ప్రభావితం చేశారని చెప్పలేని ఒక పరిస్థితి రాకూడదు. క్రియాయోగ అంటే మనస్సును నిగ్రహించటం, శరీరాన్ని సత్కర్మలలో కార్యకలాపాలలో నిమగ్నం చేయటం, నిర్ణీత సమయంలో మనం చేయవలసిన పని చేయటం, రైట్ యాక్షన్ ఎట్ రైట్ టైం. ఏ మనలాగా ఏమీ చదువుకోనటువంటి రైతు సమయం వచ్చేదాకా చూసి వర్షం పడుతుందన్న ఆనవాలు కంటి చూపుకి అందగానే అప్పుడు దున్నుతాడు, చాలులో మొక్కలేస్తాడు, ముందు మదుపు చేస్తాడు, అదుపు చేస్తాడు, విత్తనం జల్లుతాడు, కాపాడుకుంటాడు. ఆధ్యాత్మిక భావ బీజాలు మన మనోక్షేత్రంలో వేయాలి అంటే ఏమీ తవ్వకుండా, ఏ ప్రాసెస్ లేకుండా భగవంతుడు ఇస్తాడా అంటే అవును. అడవిలో కూడా వర్షం పడుతుంది, అడవిలో కూడా పూలు పూస్తాయి, అడవిలో కూడా వెన్నెల కాస్తుంది. మన కడుపున పుట్టిన బిడ్డే మనం తీసుకెళ్లిన చోటికల్లా తెలియన్నాడు వచ్చాడు కదా. టికెట్ కొన్నామో లేదో తెలియదు, ఏ ఊరు తీసుకెళ్తున్నామో చెప్పలేదు, మనతో పాటు బస్సు ఎక్కాడు, మనతో పాటు బస్సు దిగాడు. ప్రయోజనం ఏమన్నా ఉందా? ఎరిగిన నాడు మాత్రం అడుగుతున్నాం, ఎక్కడికి వెళుతున్నాం, ఏం చేయబోతున్నాం, ఎన్నాళ్ళు ఉండబోతున్నాం, ఏ టికెట్ కొనబోతున్నాం, అన్నీ తల్లినో తండ్రినో అడుగుతున్నాం. తండ్రి కూడా చెప్తున్నాడు, నాయన 4 రోజులు ఉంటాం అన్నప్పుడు ఎరిగి వెళుతున్నాడు. ఎరిగి వెళుతున్నాడు, ఎరగక వెళుతున్నాడు. ఎరిగి వెళుతున్న దాంట్లో సుఖం ఉంది. అందుకనే సత్యసాయి భగవానుడి యొక్క దివ్యమైనటువంటి ఒక మాట, అర్థం తెలియకుండా చేసే ఏ పనైనా వ్యర్థమే, ముందు అర్థం తెలియాలి. క్రియాయోగ మన మనస్సుని, మన శరీరాన్ని, మన ఎందున్నటువంటి వ్యవస్థీకృతమైనటువంటి యోగ నాడులని శుద్ధి చేసుకునేటువంటి ఒక పరమాద్భుత ప్రక్రియ, యోగ ప్రక్రియ. కేవలం కుంభక యోగాన్ని గురించి మనం విచారణ చేస్తున్నప్పుడు గాలిని కుంభింపజేయటం, లోపల నిలబెట్టుకోవటం అంటే మనస్సన్న, ప్రాణమన్న, లోపల ఉండేటువంటి వాయువన్న, మూడు ఒక్కటే పర్యాయ పదాలు. వాయువే ప్రాణంగా, ప్రాణమే మనస్సుగా, అంతే కదా. ప్రాణం బాగాలేదు అంటాడు చదువుకోనివాడు, కాస్త చదువుకున్నవాడు ప్రాణం బాగాలేదనడు, మనస్సు బాగాలేదు అంటాడు. ఈ రెండూ తెలియనివాడు ఒంట్లో బాగాలేదు, అర్థం కావటం లేదండి. ముగ్గురిది బాగాలేదు కానీ మూడు మాటలు వాడారు, మూడు ఒకటే. ఈ కుంభకం చేసినప్పుడు శరీరము యొక్క అవస్థ, శరీరంతో మనకున్న సంబంధం మానసికంగా తెగిపోతుంది, ఇంకేమీ ఉండదు. రమణ మహర్షి భుజం మీద వ్రణం లేచిన, జిల్లళ్ళమూడి అమ్మ కడుపులో క్యాన్సర్ గడ్డలు లేచిన, రామకృష్ణ గురుదేవుల కంఠం క్యాన్సర్కి గురైనా వారు ఎలా తట్టుకొని నిలబడ్డారు అని అంటే కేవల కుంభక యోగం కారణమే. పునః మళ్ళీ చెప్పుకోవాలి, 2003లో సత్యసాయి భగవానుడికి జరిగినటువంటి హిప్ జాయింట్ ఫ్రాక్చర్ ఏదైతే ఉన్నదో అది కేవలము కేవల కుంభక యోగం ఎరిగిన వారు మాత్రమే దాన్ని భరించగలరు. మామూలు వాడు ఎట్లా ఉండలేడు, మనిషి ఉండలేడు, అసంభవం. వైద్యశాస్త్రం చదివిన వాడికి అబ్బురంగా ఉంటుంది, కానీ యోగశాస్త్రం ఎరిగిన వాడికి అసలు అది అబ్బురం కానే కాదు. అనుభవం లేని వాడికి ప్రతిదీ మహిమగా కనిపిస్తుంది, అనుభవం ఉన్నవాడికి ఆ మహిమే అనుగ్రహంగా గోచరిస్తుంది. మహిమ అనుగ్రహము రెండు విడివిడిగా లేవు, మహిమ ద్వారా అనుగ్రహాన్ని, అనుగ్రహం ఉన్నది కాబట్టి మహిమని, రెండింటిని దర్శనం చేయగలిగాం. ఒక మహిమని చూశాం, ఒక అనుగ్రహాన్ని అనుభవించాం. ఈ పర్యాయ పదాలన్నీ చాలా టెక్నికల్గా ఉంటాయి, కానీ ఇవన్నీ యోగశాస్త్రానికి సంబంధించినటువంటి మాటలే. కనుక ఈ కేవల కుంభక యోగంలో శ్యామాచరణ లాహిరి దగ్గరికి అనేక మంది భక్తులు, ఎప్పుడైతే కొద్దిగా పాపులారిటీ వస్తుందో, ప్రపంచం ఎప్పుడైతే కొద్దిగా గుర్తిస్తుందో, వాడి చుట్టూ జనం చేరుతారు. తప్పేం లేదు, వాళ్ళు రావాల్సిందే. బెల్లం ఉంటే కదా చీమలు వచ్చేది, బెల్లం లేని చోటుకి చీమ వెళ్ళనే వెళ్ళదు, దానికేం పని. వెళ్ళి వాళ్ళ పనిలో వాళ్ళు ఉండాలి, కానీ ఉండరు. చూశారా, వాడేమనుకుంటున్నాడో వీడే చేయాలని అనుకుంటాడు, అది జరగదు. వీడేం చేయాలనుకున్నాడో విధాత నిర్ణయించాడు, దాని ప్రకారమే జరుగుతాయి. ఈ వైదాంతిక భూమికని అలవాటు చేసుకున్నప్పుడు, మనస్సుతో ఈ ప్రపంచాన్ని చుట్టం ఆపేసినప్పుడు, హృదయంతో మాత్రమే చుట్టం ప్రారంభించినప్పుడు, ఈ సర్వ ప్రకృతి కూడా పరమేశ్వర విలాసంగా, పరమేశ్వరుడి యొక్క హేళగా మనకు గోచరిస్తుంది. అట్లా వచ్చిన వాళ్ళలో ఒక డాక్టర్ వచ్చాడు ఆయన దగ్గరికి. ఆ డాక్టరు లహరి మహాశైల యొక్క సద్భక్తుడు, చాలా తీవ్రమైనటువంటి భక్తుడు, మామూలు అటు ఇటు కాదు. ఆ రోజున ఆ సాయంకాలం శ్యామాచరణులు తమ కుడి చేతిని డాక్టర్కి చూపించారు. డాక్టర్, నేను జీవించి ఉన్నానా మరణించి ఉన్నానా చెప్పు అని అడిగారు. చేయి చూశాడు. ఇదేం ప్రశ్న? మరణించినవాడు ప్రశ్నించనే లేడే. నేను మరణించి ఉన్నానా జీవించి ఉన్నానా చెప్పు అన్నప్పుడు నాడి పట్టుకున్నాడు. పట్టుకుంటే నాడిలో చలనం లేదు. వైద్యశాస్త్రానికి అందనటువంటి ఒక పరమాద్భుతం జరిగింది ఆ రోజున. జరగగానే గురుదేవా, ఏమవుతున్నది ఇక్కడ అన్నాడు. మరి ఇప్పుడో అన్నారు చమత్కారంగా. మళ్ళీ నాడి నెమ్మదిగా కొట్టుకోవటం ప్రారంభించింది. పర్ఫెక్ట్గా ఉన్నది అన్నారు. అది ఎంత పర్ఫెక్ట్గా ఉన్నది? తాబేలు వలె ఉన్నదా, పాము వలె ఉన్నదా, ఏనుగు వలె ఉన్నదా? సమాధానం చెప్పమన్నారు. చూడండి ఎంత గొప్ప యోగశాస్త్రాన్ని అలా చెప్పాలి. మీరు చేయండి చేయండి ఎలా చేయాలో కూడా చెప్పాలి. పాము కానీ, ఏనుగు కానీ, తాబేలు కానీ, మనవలే 72 సార్లు దాని గుండెలు కొట్టుకో. 12-13 సార్లు తాబేలు యొక్క గుండె కొట్టుకుంటుంది. తాబేళ్లలో ఒక జాతి 300 ఏళ్ళు బతుకుతుంది. ఏనుగుకి అసలు గుండె కొట్టుకోవటం అనేదే లేదు, చాలా తక్కువ ఉంటుంది. గుండె ఎంత తక్కువ కనుక కొట్టుకుంటే అది ఎక్కువ కాలం బతుకుతుంది. మనకు కూడా 72 దాటగానే డాక్టర్ గారి ముందు మందులో ప్రవేశపెడతాడు. 72ని ఆపే అక్కడి దాకా లాక్కు రావాలని. ఈవేళ ఎంత, ఈవేళ ఎంత అంటే డబ్బెంత కాదు బీపీ ఎంత అని. ఆ బీపీ చెప్తుంటాడు వీడు 180/120 అయితే గయా అంటాడు వీడు. ఏమిటి గయా? ప్రాణం పోతుంది. ప్రాణాయామంలో ఉన్నటువంటి వ్యక్తి తన నిశ్చలమైనటువంటి క్రమశిక్షణ ద్వారా, శారీరక శ్రమ ద్వారా, మానసికమైన బ్యాలెన్స్ ద్వారా ఈ శ్వాస ప్రక్రియని నిగ్రహించగలిగినటువంటి స్థాయి పేరే కేవల కుంభక యోగం. కేవల కుంభకంలో దేహభ్రాంతి ఉండదు, దేహాత్మభావన ఉండదు, దేహంలో జరుగుతున్న ఏది వారికి పట్టదు. దాన్ని బయటవాడు సమాధిలో ఉన్నారు, ధ్యానంలో ఉన్నారని అనుకుంటారు. ధ్యాన సమాధులను దాటినటువంటి ఉత్తమోత్తమమైనటువంటి స్థితి నిజానికి కేవల కుంభకం. శ్యామాచరణులు ఏం చేద్దాం ఇప్పుడు అని అడిగారు. అడిగితే ఇది ఎట్లా జరిగిందో చెప్పండి అని అన్నప్పుడు, మనస్సుని నియంత్రించటం ద్వారా, నిగ్రహించటం ద్వారా, కంట్రోల్ చేయటం ద్వారా నీలో జరిగేటువంటి అనేక పరిణామాలను నీవు నిరోధించవచ్చు. కేవల కుంభక యోగంలో ఉన్నప్పుడు సర్వేంద్రియాలు అణగిపోయి ఉంటాయి, సర్వ కార్యకలాపాలు నెమ్మదిగా వాటి వాటి స్థాయిలో జరుపుతూనే ఉంటాయి. కానీ జీవుడికి స్పృహ ఉండదు. ఆ స్పృహ లేనటువంటి ఒక స్థితి జీవుడికి కలగాలి. ఈవేళ నిద్ర పట్టడం లేదు అంటే మాత్రలున్నాయి, నిద్ర రావాలి అంటే మాత్రలున్నాయి కదా. పట్టడం లేదుకి, రావటానికి, పోవటానికి ఎక్కువైందికి కూడా మందులున్నాయి. చేయవలసింది మనస్సుని ఒక్కదాన్ని కంట్రోల్ చేస్తే ట్యాబ్లెట్స్ అవసరం లేదు. అయితే ఎప్పటి నుంచి చేయాలి? మళ్ళీ చిన్నప్పటి నుంచే చేయాలి. క్రియాయోగలో ఈవేళ గతించిన కాలాన్ని వదిలిపెట్టండి. మన బాల్యాలు మన వరకు అదృష్టవశాత్తు ఆడుతూ పాడుతూ గడిచిపోయినాయి. ఈవేళ బిడ్డకి ఆట లేదు, పాట లేదు, రెండూ లేవు. చిన్న చిన్న అగ్గిపెట్టెల్లో వాళ్ళు మనుషులు తయారవుతున్నారు, మర మనుషుల వలె తయారవుతున్నారు. ఆడకపోతే, ఎండలో పరిగెత్తకపోతే, కింద పడకపోతే, పైకి లేవకపోతే, శరీరానికి కాయానికి గాయం కలగకపోతే వాడు జీవితాన్ని ఏమెదుర్కొంటాడు? షోకేసులో బొమ్మల వలె మనం పెంచుతూ దైవానికి దూరం చేస్తూ, దైవ భావన నుంచి వైదొలగింపజేస్తూ, ఇది దేవుణ్ణి గురించి ఆలోచించే వయస్సు కాదు, అది 60 ఏళ్ల తర్వాతని మనమేం చెప్తున్నప్పుడు ఈ జాతి ఎటు వెళ్ళిపోతుంది? కనుకనే సత్యసాయి భగవానుడు బాల వికాస్ ప్రారంభించిన కారణం అది. బాలుడుగా ఉండగానే వాడు వికాసమానం చెందటం మొదలు పెట్టాలి. ఆ మొదలు పెట్టడంలో ఈ యోగాభ్యసనం కూడా చేయాలి. అయితే స్వామి ప్రాణాయామాన్ని అందరికీ ప్రిస్క్రైబ్ చెయ్యని కారణం మాత్రం ఒక్కటి ఉన్నది. ప్రాణాయామం గనక సక్రమంగా చేయగలిగామా అది ఇచ్చే లాభాలు అనంతం. చేయలేకపోయినామా నష్టాలు అనంతం. కాబట్టి సాధారణమైనటువంటి సాధకుడు ప్రాణాయామం చెయ్యలేడు గనక, దాని పూర్తి విషయాలు తెలియకుండా చేస్తే ప్రమాదం గనక, నువ్వు హాయిగా కాసేపు ధ్యానిగా ఉండు, నిత్య ప్రార్థన ధ్యానము అని మనకి 9 కోడ్ ఆఫ్ కాండక్ట్లో ఆ రెండూ చెప్పారు. ప్రార్థనా మర్చిపోయాం, ధ్యానము మర్చిపోయినాం, ఆ రెండు మినహాయించి అన్నీ చేశాం మనం, కొన్ని ఏళ్ళు చేశాం. మళ్ళీ నవసూత్ర జ్ఞాన యజ్ఞం మళ్ళీ బయటకు రావటానికి 30 ఏళ్ల సమయం పట్టింది. 30 ఏళ్ళు ఎవరికి ఆనందం కలిగింది? కలిగిందా? పోనీ ఇప్పటికైనా జరిగిందని అనుకుంటూ ఇప్పటి నుంచి మన పిల్లల్ని గనక ఆ ధ్యానంలో ప్రవేశపెట్టగలిగినట్లయితే ఒక ఏకాగ్రత, ఒక పవిత్రత, ఒక ధారణ, ఒక స్మృతి, ఒక బలమైనటువంటి వ్యక్తిత్వము, సర్వశాస్త్రములయందున్నటువంటి మహామర్మాలు అన్నీ కూడా కైవసమయ్యేటువంటి ఒక శక్తి దాని యందు ఇమిడి ఉన్నది. కాబట్టి ముందు ధ్యాని కావాలి, యోగి కావాలి, జ్ఞాని కావాలి. ఈ 3 ఏకకాలంలో చేయటానికి నిజానికి క్రియాయోగ చేయాలి అనుకునేటువంటి వారికి అది ఉత్తమోత్తమమైనటువంటి ప్రోవెన్ టెక్నిక్. అది కాలపరీక్షకి నిలబడ్డదే. ఈవేళ కాదు, మనువు నుంచి ఉన్నది, అది ఆదిత్యుడి దగ్గర నుంచి ఉంది. యోగశాస్త్రం ఉన్నప్పటి నుంచి ఉన్నది క్రియాయోగ. మధ్యలో కాస్త దెర్ వాజ్ ఎ లల్ పీరియడ్. అది కేవలం ఆ విషయం తెలియని వాళ్ళు, ఎందుకంటే సంగీతం ఉంది, త్యాగరాజస్వామి వారు పాడుకుంటూ ఉండేవారు. ఆ పాడుకుంటూ ఉన్న వాటిని శిష్యులంతా రాసుకుంటూ ఉండేవారు. రాసుకుంటూ ఉంటే సాహిత్యం నిలబడింది. అందులో జరిగిన ప్రమాదం ఏమిటంటే, త్యాగరాజస్వామి వలె ఉదాత్త స్థాయిలో సంచారం చేయలేని వారు అదొద్దులే అన్నారు. మంద్రంలో పాడవలసిన పరిస్థితి వచ్చినప్పుడు పాడలేనివాడు కూడా మంద్రము వద్దన్నాడు. అంటే ఉదాత్త స్థాయి లేదు, అనుదాత్త స్థాయి లేదు, పైన లేదు, కింద లేదు, ఏదో హాయిగా పాడుకుంటూ వెళ్ళిపోయినాం. కాబట్టి సంగీతము యొక్క పూర్ణత్వాన్ని, యోగము యొక్క పూర్ణత్వాన్ని, ప్రాణాయామంలో ఉన్న పూర్ణత్వాన్ని సంపూర్ణంగా అనుభవించాలి అంటే క్రియాయోగకు వెళ్ళాలి. వెళితే శమాచరణ లాహిరి మహారాజ్ ఎటువంటి ఉదాత్త భూమికలో ఒక యుక్తేశ్వరుణ్ణి సృష్టించాడో, ఒక యుక్తేశ్వరుడు ఎట్లాగైతే పరమహంస యోగానందులను సృష్టించాడో, ఒక పరమహంస యోగానంద పాశ్చాత్య దేశాలలో భారతీయమైనటువంటి ప్రాణాయామానికి విపరీత ప్రాచుర్యాన్ని తీసుకొని వచ్చారో, కేవల భౌతికవాదంతో నిలకడి చెందినటువంటి సమస్త దేశాలు మళ్ళీ మరొక్కసారి ఆధ్యాత్మిక మార్గంలోకి రావటానికి ఎంత దోహదపడ్డాయో విచారణ చేసినప్పుడు వారు చేసినటువంటి కృషి అనుపమానమైన కృషి. అలాగే ప్రాణాయామం కానీ, ధ్యానం కానీ, యోగం కానీ ఇంకా ఏం చేస్తాయి అంటే 4-5 విషయాలు మాత్రమే ఇవాళ ముచ్చటించుకుందాం. 1, మన చెడు రక్తం, మనలో చెడు రక్తం ఏర్పడుతూ ఉంటుంది. ఆ చెడు రక్తాన్ని శుద్ధి చేయగలిగినటువంటి శక్తి ఈ ప్రాణాయామానికి ఉన్నది. 1. 2, ఎన్ని సెల్స్, కణాలు పుడుతూ ఉంటాయో అన్ని కణాలు మరణిస్తూ ఉంటాయి. అందుకనే యుక్తేశ్వరులు ఒక మాట అనేవారు, నేను రోజు మరణిస్తూనే ఉన్నాను అని. రోజు మరణించడం ఏంటి? రమణ మహర్షి అన్నారు, ఆలోచనకి ఆలోచనకి మధ్య ఉన్న విరామకాలం మృత్యువుగాక ఏమిటి? ఆలోచనతో ఉన్నావు, మళ్ళీ ఆలోచన పుట్టేదాకా ఒక టైం అండ్ స్పేస్ ఏర్పడ్డది. అక్కడ నువ్వు ఉన్నావా అంటే నువ్వు లేవు. నువ్వు కానిది ఏదో ఉన్నది, నీవు కానిది ఏదో ఉన్నప్పుడు నువ్వు లేనట్లు లెక్క, అది మరణం అన్నారు. అలాగే 21,600 సార్లు మనకి మరణానుభవం లేకుండా లోపల పరమాత్మ వైశ్వానరుడై ప్రాణాయామాన్ని సహజ ప్రాణాయామంగా చేయిస్తున్నాడు, ఎవరి దగ్గర ఏ ఫీజు తీసుకోకుండా. అది అందుకనే ఎంత రుణం నీవు తీర్చుకోగలవు అన్నారు స్వామి. పరమేశ్వరుడు రుణాన్ని నువ్వు ఎలా తీర్చుకోగలవు? నీ శరీరం మొత్తం లెక్కగడితే నేను మించిన కోటీశ్వరుడు ఉన్నాడా అని. కిడ్నీ 10 లక్షలు, గుండె 20 లక్షలు, లంగ్స్ 40 లక్షలు, ఊరికే లెక్కేసుకుంటూ వెళ్దాం. ఎన్ని కోట్లు? ఎప్పుడు? ఈ దేహాన్ని సక్రమంగా మనం వినియోగించినప్పుడు. మనస్సును నియంత్రించగలిగినప్పుడు శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. జ్ఞానం చదివితే రాదు, పుస్తకాల్లో నుంచి బట్టి పెడితే వచ్చే జ్ఞానం ఎక్కువ కాలం నిలబడదు. ఒక అనంతమైనటువంటి అసదృశ్య ప్రవాహం వలె బయటికి రావాలి. అది ఎక్కడ నుంచి వస్తుంది? ఓంకారనాదానుసంధానంలో నుంచి వస్తుంది. కాబట్టి 3-డైమెన్షనల్గా క్రియాయోగాన్ని ఈ ప్రపంచానికి ఇచ్చారు శ్యామాచరణ లాహిరి మహారాజ్. అలాగే లోపల ఉన్నటువంటి కణాలన్నీ ఎన్ని పుడుతున్నాయో అన్నీ అప్పటికప్పుడు మళ్ళీ జీవాన్ని పొందుతున్నాయి, జీవశక్తితో ధాతు పుష్టితో పెరుగుతున్నాయి. ఇది సైన్స్. వైజ్ఞానిక పరమైనటువంటి భాషలో భావనలో క్రియాయోగాన్ని మనం విచారణ చేయవలసి వచ్చినట్లయితే మనకున్నటువంటి ఆయుష్ ఎన్నేళ్ళు ఉన్నామని కాదు, ఉన్నంతకాలం ఏం చేశాము అని, అది ప్రశ్న. 70 ఏళ్ళ, 80 ఏళ్ళ, 100 ఏళ్ళ ఏమీ చేయకుండా బతికుండి ఏం ప్రయోజనం? ఉన్నన్నాళ్ళు శంకర భగవత్పాదులు 32 ఏళ్ళు, వివేకానంద స్వామి 39 సంవత్సరాలు 5 నెలలు 24 రోజులు. ఐ విల్ నాట్ సీ 40 అని రాసుకున్నారు ఆయన డైరీలో. అట్లాగే 40 చూడకుండా దేహం వదిలిపెట్టారు. వివేకానందుడిని ఈ జాతి మర్చిపోలేదు. సత్యసాయి భగవానుడు అనంతకాల ప్రవాహానికి సంబంధించినటువంటి ఒక పరమాద్భుత కారుణ్యమూర్తి, అవతారమూర్తి. ఆయన చేసిన అవనీ సంచారం 86. పరమేశ్వరుడి కాలంలో గనక మనం గమనించినట్లయితే 86 ఒక లెక్కలోదే కాదు. మన ఇంటా తాతలు 100 ఏళ్ళు బతికారు, ఏం ప్రయోజనం? 86 సంవత్సరాలలో ఈ సర్వ ప్రకృతిని, సమస్త జాతులని ఏకం చేసినటువంటి పూర్ణయోగమే సత్యసాయి యోగం. స్వామి ప్రత్యేకమైన ఏ సిద్ధాంతం చెప్పలేదు, సనాతనమైనటువంటి దానిని మళ్ళీ పునః. ఎట్లాగైతే బాబాజీ వచ్చేదాకా క్రియాయోగ మరుగునబడిపోయిందో, యుక్తేశ్వరుడు వచ్చేదాకా అది ఉపన్యాసానికి వివరణకి నోచుకోలేదో, పరమహంస యోగానంద వచ్చేదాకా అది క్రియాపరం కాలేదో, ప్రాక్టికల్ కాలేదో, ఒక్కొక్కరు ఒక్కో కారణంగా వస్తారు. అందుకనే బాబాజీని అవతార పురుషుడుగా అంటాం మనం. అలాగే యుక్తేశ్వరుణ్ణి జ్ఞానావతారంగా చెప్తాం, శ్యామాచరణ లాహిరిని యోగావతారంగా చెప్తాం. అంటే ఒక యోగము అవతారమూర్తి అయి అవతరించినటువంటి సందర్భం. ఇదంతా చూడండి భారతదేశంలోనే జరుగుతుంది, ఇంకెక్కడా జరగదు. ఇది ఎటువంటి భారతదేశం అని విచారణ చేసినప్పుడు, ఏమో వారంతా గొప్పవారే, మహాత్ములే, వారు నడిచిన ఈ నేల మీద మనం కూడా పుట్టాం. వారు విన్న మాటలు, వినిపించిన మాటలే మనం వింటూ వింటూ అంటూ అంటూ మనము మన జీవితాలను గడుపుతూ ఉన్నాం. శ్యామాచరణ లాహిరి ఒక యోగావతారం. ఎవరి నుంచి ఆయన ప్రచారాన్ని కోరలేదు, ప్రచారం వద్దన్నాడు ఆయన. అలాగే మానసికమైనటువంటి ఏ రుగ్మతకి, ఏ వివాదానికి ఆయన తావివ్వలేదు. త్రైలింగస్వామి దర్శనం తర్వాత మాత్రం ఒక్క మాట అన్నారు, క్రియాయోగముల వలన ఎవరైనా 280 ఏళ్ళు బతుకుతారు అని నాబోటివాడు చెప్తే దానికి సజీవ ఉదాహరణ త్రైలింగస్వామి, అందుకని వారి దర్శనం చేసుకున్నానన్నారు. త్రైలింగస్వామిని గనక అడిగితే ఆయన ఏమన్నారంటే, క్రియాయోగ అంటే ఏమిటో నాకు తెలియదు, జరుగుతున్నదంతా క్రియాయోగయే కదా, ప్రకృతి సృష్టించబడటం, ప్రకృతి ఉండటం, ఋతువు వెంట ఋతువు మారటం, మనం కూడా తల్లి గర్భంలో చిన్న అండంగా పిండంగా ఉన్న మనం కరచరణాది అవయవాలన్నీ సంతరించుకొని ప్రపంచంలోకి వచ్చి బాల్య కౌమార యవ్వన మధ్యస్థితులన్నీ దాటి అనేకమైనటువంటి ఉదాత్త వైఖరులను అనుభవిస్తూ పరమాత్మ సాంగత్యాన్ని అనునిత్యము అనుభవించేటువంటి ఈ జీవితం కూడా యోగభూమిక కాదా అని మనం ప్రశ్నించుకోవాలి. ఎరిగి జీవిస్తే అది యోగభూమిక, ఎరగక జీవిస్తే అది కేవల వినియోగ భూమిక. ఇట్ ఈజ్ స్పెంట్, ఇట్ ఈజ్ ఎక్స్పెండెడ్, అంతే. ఎక్స్పెండ్ కావటం కాదు, మనం చేసినా చేయకపోయినా కాలం చెల్లిపోతుంది. ఓ సాయంకాలమా, ఓ రాత్రి ఈరోజు కాగు అంటే అవుతుందా? భళ్ళును తెల్లవారుతుంది, మన జీవిత పుటలో నుంచి ఓ పేజీ వెనక్కి వెళ్ళిపోతుంది. దానికి మనకేదన్నా సంబంధం ఉన్నదా? ఏమీ లేదు. ఇవాళ వారు ఇది చేశారు అది చేశారని 10 మాటలంటే అవన్నీ జరిగినవి, జరుగుతున్నది ఏమిటి అన్నది విచారణ. ఈ జరుగుతున్న దానిని నియంత్రించుకోవటానికి, నియమం చేసుకోవటానికి, భద్రం చేసుకోవటానికి జీవుడు ఒక ఉదాత్త పురుషుడు వలె ఉండాలి. కనుకనే ఉత్తమ గురువులకి శిష్యులం కావాలి, ఉత్తమ శిష్యులకి గురువులం కావాలి. ఇది మానవ జీవితం. మన అదృష్టం చూడండి, ఏ సర్వదేవత అతీత స్వరూపమని సర్వ ప్రపంచము 86 సంవత్సరాలు ఘోషించిందో, అంగీకరించిందో, సత్యానుభవాన్ని సొంతం చేసుకున్నదో, అటువంటి పరమోత్కృష్టమైన గురువులు లేని గురువు సత్యసాయి భగవానుడు మనకి గురువైనాడు. ఎంత అదృష్టం చూడండి. రాముడికి గురువులు ఉన్నారు ఇద్దరు, లోకగురువు విశ్వామిత్రుడు, జ్ఞానగురువు వశిష్ఠుడు. కృష్ణుడు గురువు ఉన్నాడు సాందీపుడు, సత్యసాయి భగవానుడు గురువే లేడు. అటువంటి గురుణాం గురువు జగద్గురువు మనబోటి సాధకులకు గురువు కావటం, ఆ గురువుగా పొందటం, ఏ రకమైనటువంటి భేషజం లేకుండా ఇవాళ మనం స్వామి మాటలు తలుచుకుంటున్నాం, శ్యామాచరణులని గౌరవిస్తున్నాం, ప్రేమిస్తున్నాం, వారికి ఇవ్వవలసిన స్థానాన్ని మనం ఇస్తున్నాం, వారి నుంచి నేర్చుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఇది కేవలం సత్యసాయి భగవానుడి యొక్క దివ్యమైనటువంటి ఒక మాట గుర్తొస్తుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు నాలో అందరినీ చూడు, అందరిలో నన్ను చూడు. ఇంకేముంది తేడా? ఉన్నది ఒకటే, ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఒకటి, అసలు ఏకమే అనేకమవుతున్నది. ఆ అనేకంగా ఉన్నదంతా సహస్ర శీర్ష పురుష, 1000 పాదాలు, 1000 కళ్ళు, 1000 కాళ్ళు అంటే అవన్నీ ఎవరివి? పరమేశ్వరుడివి. పరమేశ్వరానుగ్రహ ప్రాప్తితో ఏర్పడినటువంటి మానవ దేహం కూడా తనను తాను ఎరుగు ఎరుకలోకి వెళ్ళేట్లుగా విద్యాభ్యసనం చేయాలి. శ్రీకృష్ణ పరమాత్మ ఆదేశించినట్లుగా యోగులం కావాలి. అంటే గడ్డాలు మీసాలు పెంచుకోవటం కాదు, యోగులం కావటం అంటే పరమేశ్వరుడితో కూడి ఉండాలి. జీవప్రజ్ఞ దైవప్రజ్ఞ ఒకటి కావాలి. దైవప్రజ్ఞ మెండుగా ఈ ప్రపంచంలో ఉన్నా ప్రయోజనం లేదు. జీవప్రజ్ఞ మెండుగా ఉండి దైవప్రజ్ఞ గనక అక్కరకు రాకపోతే జీవప్రజ్ఞ వృధా అయిపోతుంది. రెండూ జమిలిగా సాగాలి, సమన్వయంగా సాగాలి, సంయుక్తంగా సాగాలి, సాలోక్య సామీప్యాలుగా సాగాలి, అది నిత్య సాన్నిధ్యంగా ఏర్పడాలి. ఇటువంటి పరమోదారమైనటువంటి క్రియాయోగ ప్రపంచానికి అందించారు. అలాగే మనలో ఉచ్ఛ్వాస నిశ్వాసలను క్రమబద్ధీకరించేటువంటి ఊపిరితిత్తులు రెండు ఏవైతే ఉన్నాయో అవి వేళ వాతావరణ కాలుష్యంతో కుచించుకుపోతున్నాయి. కొన్నాళ్ళు గుండె జబ్బులు, ఆపై కిడ్నీ జబ్బులు, ఇప్పుడు ఊపిరితిత్తుల జబ్బులు వచ్చేసినాయి. రాబోయే కాలంలో ప్రతివాడు కూడా లంగ్ క్యాన్సర్కి గురి కాబోతున్నాడు. ఎందుకనంటే వాతావరణాన్ని ప్రకృతిని మనం యూజ్ చేయటం లేదు, మిస్యూజ్ చేస్తున్నాం. చేస్తే చేసాం, కొంత ఎంత చేయగలం, కానీ అబ్యూస్ చేస్తున్నాం. కనుక ప్రకృతిలో ఉన్న చెట్లు కాలుస్తున్నాం, మనుషుల మధ్య మానవ సంబంధాలు నెమ్మదిగా సన్నగిలిపోయినాయి, మనిషి తన నీడను తానే నమ్మలేని ఒక దౌర్భాగ్య స్థితి ఏర్పడింది. ఇక భగవంతుడిని ఎప్పుడు నమ్ముతాడు? ఆయన ఎన్ని ప్రదర్శనలు చేయని, ఎన్ని మహిమలు చేయని, ఎన్ని ఉదాత్తమైన మహావాక్యాలు చెప్పని, ఎంతమందికి తమ ప్రజ్ఞని అనుగ్రహించి అనేకమైన విషయాలు చెప్పించని చెప్పని మానవుడు తనను తాను ఎరిగేటువంటి ఆ ప్రయత్నంలో మనస్సుని గనక నియంత్రించుకోకపోతే, శుద్ధి చేసుకోకపోయినట్లయితే, ఆ మనస్సుని బ్రహ్మము నుండి నిలబెట్టకపోయినట్లయితే, అందుకనే శంకరాచార్యుల వారు మిగతా వారు ఏ వ్యాఖ్యానం చేసినా ధ్యానాన్ని గురించి స్వామి ఒక్క మాటలో చెప్పారు. ఏమిటి ధ్యానము అంటే బ్రహ్మైక్య భావనే ధ్యానము అన్నారు. ఇది ఆ మాట వింటున్నప్పుడల్లా కొన్ని వేల గ్రంథాల సారాన్ని 2 పదాలలో ఇమర్చడం ఒక్క స్వామికే చెల్లింది. బ్రహ్మైక్య భావనే ధ్యానం, దాని వెనక చాలా తాత్విక చింతన ఉంది. లోతెరిగిన వాడికి అది పరమ అన్నం, పాయసం అది. లోతెరగని వాడికి అది సూచిక, ఎరిగి ఎరగని వాడికి హెచ్చరిక. సాధనలో పరమ చరమ స్థాయికి వెళ్ళిన వాడికి అది ఒక పరమాద్భుతమైనటువంటి దివ్య ఔషధం ఆంతరంగికంగా. కాబట్టి యోగ ప్రవాహంలో అనేకానేక యోగ భూమికలకి మూలమైనటువంటి కేవల కుంభక యోగాన్ని క్రియాయోగ ద్వారా సాధించవచ్చునని సాధించుకోవాలని, ప్రాణాయామ సిద్ధి ద్వారా ధ్యాని కావాలని, జ్ఞాని కావాలని, యోగి కావాలని, ఈ ప్రపంచానికి ఎలుగెత్తి తమ దివ్య జీవన విధానం ద్వారా చాటినటువంటి శ్యామాచరణులు యోగా అవతారం. అది యోగావతారం, కృష్ణావతారం, లీలావతారం, అతిమానుష అవతారం. అది రామావతారం, పూర్ణ మానుషావతారం, మనిషిగా ఉన్నారాయన. సత్యసాయి భగవానుడు లీలామానుష మాయా అవతారం. లీల ఉంది, మాయ ఉంది, మానుషం ఉంది, అతిమానుషం ఉంది. మనం కనిపించగానే ఎట్లా ఉన్నావని పలకరించే ప్రాథమిక స్థాయి ఉంది, ఏం కావాలి అని అడిగేటువంటి ఒక కరుణ ఉన్నది, మనల్ని సంస్కరించేటువంటి ఒక దివ్య విధానం కరెక్షన్ ఉంది, శిక్ష ఉంది, శిక్షణ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇది ఒక సమగ్రమైనటువంటి భూమిక. అందుకనే స్వామి ప్రాణాయామం కంటే ధ్యానిగా ఉండు ప్రస్తుతానికి అని చెప్పారు. ప్రాణాయామం చేయగలిగిన వాడిని చేయమన్నారు, చేయలేని వాడికి దాన్ని ఆయన ప్రిస్క్రైబ్ చేయలేదు. నిర్ద్వంద్వంగా దాని జోలికి వెళ్ళొద్దన్నారు. కానీ ప్రపంచము, సృష్టి అన్నింటికంటే మన మూలాలు తెలుసుకోవాలి అంటే, నిజంగా అధ్యాత్మ సాధనలో పూర్ణస్థితికి వెళ్ళాలి అంటే క్రియాయోగ చాలా మంచిది. దానిలో అనేక ఉన్నాయి, సుదర్శన క్రియ అని, మరో క్రియ అని, ఎన్నెన్నో ఉన్నాయి. అవన్నీ చిన్న చిన్న లాభాలు ఇస్తాయి, చాలా చిన్న లాభాలు. స్వామి చెప్పినటువంటి సేవాయోగం అపరిమిత ఆనందాన్ని ఇస్తుంది. సేవలో అహంకార మమకారాలు శిథిలమైపోతాయి. నాకు కావాలి అన్న భావన నుంచి అందరికి చెందాలి అన్న భావన పెరుగుతుంది. అందరినీ సమంగా చూడగలిగినటువంటి ఒక భావన మన యందు ఏర్పడుతుంది. మనకు ఉన్న దాంట్లోనే మన పరిమితికి లోబడే, మన శక్తికి లోబడే ఎవరికైనా ఏదైనా ఇవ్వగలిగిన ఒక ఔదార్యాన్ని పెంపొందిస్తుంది. శారీరక శ్రమ సేవలో ఉంది. స్వామి మాట చెప్పారా, క్రియాయోగ అంటే సేవ అని చెప్పలేదే. సేవలో క్రియాయోగ ఉంది, మనో నియంత్రణ ఉన్నది. సడన్గా పిలుస్తారు, సేవకి రెండు అంటారు, లేదా ఎక్కడో ఉపన్యాసం మీరు కాసేపు మాట్లాడాలి అంటారు. ఇంట్లోనో ఇంకోటో ఏదో ఒక పని ఉంటుంది, ఉండనే ఉంటుంది, అది ఎప్పుడూ ఉండునే ఉంటుంది. ఒక చిన్న ఘర్షణ ఒక నిమిషం ఏర్పడుతుంది, అటా ఇటా, అటైనావా గెలిచినట్లు, ఇటైనావా ఓడిపోయినట్టు. పరమాత్మ అనుగ్రహం ఉంటే అటే వెళుతూ ఉంటాం, అంటే దైవ కార్యకలాపాలలోనే మన సమయం అంతా గడిచిపోతుంది. అది శారీరక మానసికమైనటువంటి ఒక నిత్య కృషి, శ్రమ ఉంది. ఎప్పుడైతే సత్సంగులతో నీవు నిరంతరము కూడి ఉంటావో నీ ఆలోచనలు కూడా పవిత్రీకరణ చెందుతాయి. అయ్యా వినే మాకు చాలా లాభం ఉంది అనేవాడికి ఏమన్నా లాభం ఉందా అని ఒక ప్రశ్న వేశారు. అనేవాడి లాభాలు ఏమిటో చెప్పండి, మేము కూడా కాసేపు అనటం మొదలు పెడతామని, ఇంతకంటే లాభం ఉంటే ఏదన్నా అని. వినేవాడికి లాభం ఏమిటంటే తనను తాను సరిదిద్దుకోగలుగుతాడు. అనేవాడికి ఒక్కటే లాభం, తాను తన ప్రాణాన్ని ఈ శరీరం నుంచి వదిలిపెట్టేటువంటి ఒక మధుర క్షణంలో ఎక్కడో 4 ఎకరాల్లో ఒక చిన్న పాదులో గుమ్మడి పాదు పెట్టాడు ఒకడు. ఆ తీగ 3 ఎకరాలు పాకింది, ఎక్కడో అది ఒక పిండి అయింది, కాయ అయింది, పూర్ణంగా పండింది. తన మూలమైనటువంటి విత్తనానికి కానీ రైతుకు కానీ చెప్పడం లేదు. అది ఆ తొడిమ నుంచి, తీగ నుంచి చెప్పి పెట్టకుండా, ఎవ్వరికి చెప్పకుండా నిష్క్రమిస్తున్నది. అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం, ఈ రెండింటినీ అనేవాడికి అనుగ్రహిస్తాడు పరమాత్మ. ఆ అనేవాడు నిస్వార్థంగా ఉండాలి. ఇందాక అనుకున్నాం, నిస్వార్థం ఉండాలి, బ్రహ్మైక్య భావన ఉండాలి, నేను బ్రహ్మమును అన్న ఎరుకలో ఉండాలి. యోగాన్ని కేవలం రోగం పోగొట్టుకునే దిశగా కాక భవరోగాన్ని పోగొట్టుకునే దిశగా దాన్ని మార్చుకోవాలి. ఓంకారనాదం చెయ్యాలి, ప్రణవశబ్దాన్ని ఉచ్చరించాలి నిస్తంద్రమందరంగా. ఆ ప్రణవ శబ్దంలో నుంచి అగ్ని, చంద్ర, ఉమాబీజాల ద్వారా పూర్ణ ప్రాణశక్తిని కైవసం చేసుకోవాలి, నాడీమండలాన్ని శుద్ధి చేసుకోవాలి, నాదశ్రవణం చేయాలి, నాదానుసంధానం చేయాలి, అనాహతనాదంగా మిగలాలి, పూర్ణనాదంతో సాయుజ్యం చెందాలి. ఇది శ్యామాచరణులు స్థూలంగా ఏది తమకంటే ముందు ఉన్నదో దానినంతా పరిష్కారం చేసి ఈ మూడు మాటలు మూడు సోపానాలుగా పేర్చి ఇంతవరకు చేసుకోండి అని చెప్పటానికి వచ్చినటువంటి యోగావతారిని ఈరోజు మనం చక్కగా స్మరించుకున్నాం. స్మరించుకోవాలి. అట్లాగే యోగం కూడా అనేకమైనటువంటి డైనమిక్స్లో ఉంటుంది, అనేక డైమెన్షన్స్లో ఉంటుంది. ప్రతిదానిని చేయాలా? అత్యుత్తమమైన దానిని చేస్తే మిగతావి చేయక్కర్లే. మరి సత్యసాయి భగవానుడితో కూడి ఉన్న మనబోటి వాళ్ళు ఏ యోగాన్ని చేయాలి? ఇది ప్రశ్నే. స్వామితో, స్వామిని దైవంగా భావించి, మహాచిచ్చక్తి స్వరూపంగా నిజంగా భావన చేసి, ఆయన కేవల మానవ మాత్రుడు కాదు అని నమ్మినటువంటి వాడికి మాత్రం ఈ సహజ సిద్ధులన్నీ ఏర్పడతాయి. సమాచరణ లాహిరి మరొక్క ప్రమాణం చేశారు. క్రియాయోగం ద్వారా ఏమవుతుంది అంటే, సకల శాస్త్రాల సారము నీకు నీ యందు ప్రవహిస్తూ ఉంటుంది. అది నువ్వేం ప్రయత్నమే చేయక్కర్లే. చదువులన్నీ అయిపోయినయ్యా కాలేదా కాదు, అవి అవుతూ అవుతూ ఉన్నట్లుగా కనిపించినా అవి ఎప్పుడో అయిపోయినట్లుగానే నీకు భావన కలుగుతుంది. ఇద్దరిని ఉదాహరణ తీసుకోవాలి. రమణ మహర్షికి పెరియ పురాణం ఇచ్చారు ఒక ఆయన, మనబోటి భక్తుడు. ఆయన మీద దయదల్చి పెరియ పురాణం పుస్తకం తీసుకెళ్ళి, అయ్యా మీరు ఇప్పటికే చాలా పేరు తెచ్చుకున్నారు, మీ దగ్గరికి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు, ఏవేవో ప్రశ్నలు వేస్తుంటారు, జవాబు చెప్పాలి కదా, నా దృష్టిలో మీరేం పెద్దగా చదువుకున్నట్టు అనిపించడం లేదు, మీకు ఈ పుస్తకాలతో పరిచయం లేదు కదా, కనీసం ఈ పెరియ పురాణం చదువుకోండి, మీకు కొన్ని లాభాలు కలుగుతాయి అని ఇచ్చాడు ఈ భక్తుడు. ఆయన సాక్షాత్ ఈశ్వర స్వరూపం కాబట్టి అమిత వినయంతో ఆ పుస్తకాన్ని రెండు చేతుల్లోకి తీసుకున్నారు. మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు అట్లా బ్రౌజ్ చేశారు. చేసి పరమ ప్రశాంతంగా ఆ పుస్తకం వైపు చూస్తూనే, ఇదంతా ఎప్పుడో చదివినట్లుగానే ఉన్నదే అంటూ మళ్ళీ వెనక్కి ఇచ్చేశారు. అది అంటే భగవాన్కి పెరియ పురాణం అక్కర్లే, సత్యసాయి భగవానుడు రామాయణం చదవక్కర్లే, సాక్షాత్ ఆయనే రాముడు. కనుకనే రామకథారసవాహిని రాశారు. వాల్మీకంలో లేని అనేకానేక విషయాలను స్పృశించారు స్వామి. ఇది లోకానికి తెలియదు. స్వామి అనగానే మహత్తులు చేసిన వ్యక్తిగా మాత్రమే అర్థమైనటువంటి సందర్భంలో, స్వామి భారతీయ వాంగ్మయానికి, సనాతన వేద విజ్ఞానానికి స్వామి వేసిన పెద్ద పీట మామూలు పీట కాదు. సమస్త జాతులు కూడా అర్థం చేసుకునేటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి హైందవ ధర్మాన్ని సమస్త మతాలలోకి ప్రవాహ వేగంతో తీసుకుని వెళ్ళారు. అలాగే వివేకానంద స్వామి అమెరికాలో ఉండగా ఆయనకు కూడా ఇటువంటి పరిస్థితే ఏర్పడింది. మనకి పరీక్షలే ఉన్నాయి, 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, తర్వాత అంతా మనమే మిగతా వాళ్ళందరికీ పరీక్షలు పెడతాం, అంతే కదా. భగవంతుడికి నిత్య పరీక్షే, మనం కాబట్టి ఇంకోడు. అడిగేవాడు ఎప్పుడూ ఉండనే ఉంటాడు. ఆయన అదే అడిగారు వివేకానంద స్వామిని. మీకు ధారణాశక్తి అపారమని అందరు అంటున్నారు కదా, మీకు ఈ పుస్తకం చేతికిస్తాను, తర్వాత నేను అడుగుతాను, మీరు చెప్పాలి అన్నారు. పుస్తకం ఇచ్చారు చేతికి, ఇందాకట్లానే చూశారు, వెనక్కి ఇచ్చారు. ఏదో 144వ పేజీలో 2వ పారాలో 3వ లైన్లో ఏముందో చెప్పమని అడిగాడు. యథాతథంగా చెప్పారు ఆయన. ఎక్కడి నుంచి వచ్చింది అంటే, యోగత్వంలో నుంచి వస్తుంది. ఎప్పుడైతే మనం పరమేశ్వరుడితో కూడి ఉంటామో సర్వశాస్త్రాలు మన వెనక పరిగెత్తుకొని వస్తాయి. ఇది సత్యం. ఈ జన్మలో మనం ఏం చదవక్కర్లే. అవి ఎట్లా ఏర్పడతాయి, ఎందుకు ఏర్పడతాయి అంటే, పరమేశ్వరుడు అనుగ్రహం వలన ఏర్పడతాయి. దానికి వేరే ఆన్సరే ఉండదు. కాబట్టి సత్యసాయీశ్వరుడితో కూడి ఉన్నటువంటి మనం స్వామి చెప్పిన ప్రేమయోగాన్ని, సేవాయోగాన్ని నిత్య నైమిత్తికం చేసుకోవాలి. ప్రత్యేకమైనటువంటి ఇవన్నీ కూడా అకడమిక్గా నేర్చుకుంటే మంచిదే. ఒకవేళ నేర్చుకోకపోయినా నష్టం ఏమీ లేదు, కానీ లాభం మాత్రం కొంత ఉంటుంది. కాబట్టి యోగావతారి అయినటువంటి శ్యామాచరణ లాహిరి దివ్య మహాస్మృతికి పరిపూర్ణమైనటువంటి అంజలి ఘటిస్తూ, వారు గనక లేకపోయినట్లయితే ఇవాళ పాశ్చాత్య దేశాలు అతలాకుతలమైపోయి ఉండేవి. కుటుంబ వ్యవస్థ, వివాహ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, భోగస్థితులు, మానవుణ్ణి పతనం అంచుకు తీసుకువెళుతున్నటువంటి వేళ పరమహంస యోగానంద అమెరికా దేశం వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారందరికీ యోగస్థితులను పరిచయం చేసి యోగాభ్యసనంలో నుంచి వచ్చే అనేక లాభాలను వాళ్ళకి విశదపరిచి అనేకమైనటువంటి ఉపన్యాసాల ద్వారా డెమో లెక్చర్స్ ద్వారా భారతీయమైనటువంటి ఆరుష్యమైనటువంటి ఋషిప్రోక్తమైనటువంటి సత్యాల అన్నింటినీ కూడా బహుళ ప్రచారంలోకి తీసుకుని వచ్చి సనాతనమైన సాంప్రదాయానికి పెద్దపీట వేసి ఒక జాతి జాతిని కర్తవ్యోన్ముఖుణ్ణి చేసినటువంటి పరమాద్భుతమైనటువంటి యోగ గురువు శ్యామాచరణ లాహిరి. మిగతా వారి సంగతి ఎట్లా ఉన్నా చెప్పి చెప్పక, చెప్తున్నట్లే అంతా చెప్తూ, ఏమీ చెప్పనట్లుగా అన్నీ చెప్తూ, సర్వదేశాలలో ఉన్నటువంటి మానవాళిని కూడా పరమేశ్వరుడి శక్తి యందు నమ్మకం కలిగేట్లుగా, పరమేశ్వరుడి యొక్క ఉనికి ఈ ప్రపంచం యొక్క అస్తిత్వం అని చాటినటువంటి సర్వదేవత అతీత స్వరూపమైనటువంటి సత్యసాయి భగవానుడి దివ్య శ్రీచరణారవిందాలకి మరొక్కసారి ప్రణమిల్లుతూ సాయిరాం.